ക്രമേണ മാപ്പും പറഞ്ഞു തരാം. ഭഗവത്തെ ശ്രീ രമണായ, ഭഗവത്തെ അന്നത്തെ ഭഗവാൻ ചെന്ന് ഭഗവാൻ ചെന്ന് ഭഗവത്തെ ഭഗവതന്റെ ഭഗവാൻ ചൂട് ഭഗവന്തിരന്റെ മഹാച്യം കലവാട് ദേവുടു ഈശ്വരുടു ഈനിച്ചേവാട് കർത്ത കർത്തൂരാജ്ഞ അന്റെ ചൂട് അക്കള കർത്ത ഭഗവാൻ ചൂട് സമഗ്രമായ ഐശ്വര്യം, സമഗ്രമായ ജ്ഞാനം, സമഗ്രമായ വൈരാഗ്യം, സമഗ്രമായ യശസ്സു, സമഗ്രമായ ലക്ഷ്മി, അന്നി സമഗ്രംഗా ఉన్నవాడు భగవంతుడు. భగవంతుడి యొక్క అనుగ్రహం లేకుండా భగవద్ అనుభవం కలగదు. భగవంతుడు అనేక రూపాల్లో మనకి భూమి మీద వ్యక్తం అవుతున్నాడు. మీకు నచ్చిన రూపాన్ని, మీకు నచ్చిన నామాన్ని తీసుకుని ఉపాసన కనుక చేస్తే భగవద్ అనుగ్రహానికి పాత్రులు అవుతారు. భగవద్ అనుగ్రహానికి ఎవరైతే పాత్రులు అయ్యారో వారికి భగవద్ అనుభవం కలుగుతుంది. ఎక్కడ గృహప్రవేశమైనా మనం వెళ్ళందరం కొబ్బరికాయలు కొడతాం, అందరి చేత కొట్టిస్తారు కొబ్బరికాయలు, దీపాలు వెలిగిస్తాం, కొబ్బరికాయలు బ్రేక్ చేస్తాం. దీపం వెలిగించడం ఎందుకు? పగలపలు రాత్రులు అయితే దీపం ఉపయోగపడుతుంది, పగల కూడా జ్యోతి ప్రజ్వలన చేయిస్తారు. ప్రతి శుభ కార్యక్రమంలో, ప్రతి మంచి కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేస్తారు. పగల జ్యోతి ఎందుకు? పగల దీపాలు వెలిగించుకోవటం ఎందుకు? కానీ పగల కూడా జ్యోతి వెలిగిస్తారు. పగల దీపం ఎందుకు, జ్యోతి ఎందుకు వెలిగిస్తారంటే, మానవుడికి జీవితంలో వెలుగు యొక్క ప్రాముఖ్యత చెప్పటం కోసం జ్యోతి ప్రజ్వలన చేస్తారు. జ్యోతి అంటే ప్రకాశం, వెలుతురు అంటే జీవితంలో మనం వెలుతురు లేకుండా, ప్రకాశం లేకుండా జీవించలేము. పగల సూర్యుడు వెలుతురు అవసరం, రాత్రులు ఎలక్ట్రిసిటీ అవసరం. కానీ వెలుతురు జీవితంలో మనకు వెలుతురు అవసరం. వెలుతురు లేకపోతే మనం ఏమి చేయడం? మన ఉన్న వస్తువులు, మన వెలుతురు లేకపోతే వస్తువులు ప్రకాశించవు. అంటే ప్రతి శుభ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేయటానికి మన బుద్ధికి జ్యోతి యొక్క విలువ, జ్యోతి యొక్క ప్రాముఖ్యత, వెలుగు యొక్క ప్రాముఖ్యత తెలియపరచడానికి జ్యోతి ప్రజ్వలన చేస్తారు. కొబ్బరికాయలు కొడతారు. ఆ కొబ్బరికాయ పైన దానికి పిచ్చి ఉంటుంది, అది చాలా గట్టిగా ఉంటుంది, మనం నొక్కినా నెట్టబడదు, చాలా గట్టిగా ఉంటుంది. కొంతమంది కొబ్బరికాయ కొడతంటే 10 సార్లు కొట్టినది బ్రేక్ అవ్వదు, చాలా గట్టిగా ఉంటుంది. కొబ్బరికాయ పైన పెంకు అంటే, కొబ్బరికాయ పైన పెంకు ఎంత గట్టిగా ఉంటుందో మన అహంభావన కూడా అంత గట్టిగా ఉంటుంది. ఆ పెంకు ఎంత గట్టిగా ఉంటుందో మన అహంభావన కూడా అంత గట్టిగా ఉంటుంది. ఆ మానవుడి దేహబుద్ధి, మానవుడి కన్నా అజ్ఞానం ఆ కొబ్బరికాయ పైన నా పెంకు కంటే గట్టిగా ఉంటుంది. అది ఎన్నిసార్లు కొట్టినా అది పగలదు. కానీ ఆ కొబ్బరికాయ పెంకు మనం బ్రేక్ చేస్తేనే కానీ ఏదో గట్టిగా కొట్టి దాన్ని బ్రేక్ చేస్తేనే కానీ లోపల మనకి నీళ్లు దొరకవు, లోపల గుంజు దొరకదు. మనకి కొబ్బరికాయ లోపల గుంజు ఉంది, కొబ్బరికాయ లోపల నీళ్లు ఉన్నాయి, కానీ ఆ పెంకు కనుక పగలకపోతే గుంజు దొరకదు, ఆ కోకోనట్ వాటర్ దొరకదు. అదేవిధంగా మన అహంభావాన్ని మనం సాధన చేసి ఆ కొబ్బరికాయ పెంకు ఎన్ని దెబ్బలు తింటుందో, జీవితంలో అన్ని దెబ్బలు మనం తింటేనే కానీ ఆ పెంకు పగలదు. ఆ పెంకు పగిలితేనే కానీ మన ఉదయంలో ఉన్నటువంటి ఆనందం కానీ, మన ఉదయంలో ఉన్నటువంటి శాంతి కానీ, మన ఉదయంలో ఉన్నటువంటి సుఖం కానీ మనకు దొరకదు. మనకు లోపల గుంజు కావాలి, పైకి పెంకు మనం బ్రేక్ చేయకూడదంటే ఎక్కడ కుదురుతుంది? లోపల గుంజు కావాలంటే పైకి పెంకు బ్రేక్ చేస్తే. అదేవిధంగా లోపల ఉన్న శాంతి, లోపల ఉన్న ఆనందం, లోపల ఉన్న సుఖము మనకు కావాలంటే అహంభావాన్ని రిమూవ్ చేయాలి, దాన్ని ఎలిమినేట్, దాన్ని బ్రేక్ చేయాలి మనం. అంటే పెంకుని పదులు కొట్టిన పెంకుని ఏ విధంగా అయితే బ్రేక్ చేస్తున్నామో, బ్రేక్ చేసి రిమూవ్ చేస్తున్నాము, అహంభావాన్ని కూడా మనం తొలగించాలి. దాన్ని తొలగిస్తేనే కానీ లోపల ఉంటుంది ఆ జ్ఞాన గంగ. ఆ కొబ్బరికాయలో నీళ్ళు ఏ విధంగా అయితే దొరకదు, ఆ పెంకు పోకపోతే, అదేవిధంగా మన ఉదయం ఒకటి జ్ఞాన గంగ దొరకదు. ఈ పెంకు పోకపోతే, అహంభావం అనే పెంకు పోకపోతే, మనం మెకానికల్ గా చేస్తున్నాం, ఆటోమేటిక్ గా చేస్తున్నాం, తెలివికి చేస్తున్నాం. చేసి పని తెలివికి చేయటం కంటే తెలిసింది చేస్తే ఎక్కువ మంచిది. పని చెయ్యాలి, ఆ చేసి పని వివేకంతో, ఎరుకతో చేయటం మంచిది. మెకానికల్ గా చేయటం మంచిది కాదు. అంటే మనం జ్యోతి వెలిగిస్తాం, ఎందుకు వెలిగిస్తాం మనకు తెలియదు, కొబ్బరికాయలు కొడతాం ఎందుకు కొబ్బరికాయలు కొడతాం మనకు తెలియదు, మన ముత్తాతలు కొట్టారు అంటే తర్వాత మన తాతలు కొట్టారు, తర్వాత మన తండ్రులు కొట్టారు, తర్వాత మనం కొడుతున్నాం కొబ్బరికాయలు, మెకానికల్ గా చేస్తున్నాం. ఏ పైన తెలుసుకుని చెయ్యాలి, తెలియక చేయటం కంటే తెలుసుని వివేకంతో చెయ్యాలి. అలా తెలుగు చోటు చేస్తుంటే, బుద్ధితో చేస్తుంటే మనలో అణిగిపోయినటువంటి వివేకం మేలుకుంటుంది. మనలో వివేకం మేలుకుంటేనే కానీ మనం సుఖపడం. బాహ్య పరిస్థితులు ఎంత అనుకూలంగా ఉన్నా, ప్రకృతి మనకి ఎంత అనుకూలంగా ఉన్నా, లోపల ఉన్న వివేకం కనుక వృద్ధులు మనం కనుక మేలుకోకపోతే మనం సుఖపడలేము. ఎలా జీవించాలో మనకు తెలియనప్పుడు మనం ఎవరో మనం కూడా తెలియదు. మనం ఎలా జీవించాలో మనకు ఆ విధానం తెలియనప్పుడు మనం ఎవరో కూడా మనకు తెలియబడదు. ఎన్ని వేల సంవత్సరాలు జీవించినా, ఎన్ని శవాలను మార్చినా, ఎన్ని శరీరాలను మార్చినా. ఈరోజు మనం గురువు గురించి చెప్పుకుంటున్నాం. గురువు అంటే ఆప్తుడు అంటారు. మనకి ఆప్తుడంటే బంధువుడని కాదు, బంధువుడు ఆప్తుడంటే మన క్షేమం కోరేవాళ్ళు, మన శ్రేయస్సు కోరేవాళ్ళు. మనం ఎక్కడున్నాం, ఇంగ్లాండ్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఏ ఖండంలో ఉన్నా, ఎక్కడున్నా మన క్షేమం కోరేవాళ్ళు, మన శ్రేయస్సు కోరేవాళ్ళు, మన ఉజ్వలమైన మన భవిష్యత్తు కోరేవాళ్ళే మనం ఆప్తుడు అంటాం. ఆప్తుడంటే కేవలం బంధువులని కాదు, మన క్షేమం కోరేవాళ్ళు, మన భవిష్యత్తు కోరేవాళ్ళు మనం ఆప్తులు అని పిలుస్తాం. అంటే గురువు ఎవరో ఆప్తుడంటే మనకు గురువు కూడా ఆప్తుడు, అంటే మన క్షేమం కోరుతూ ఉంటాడు ఎక్కడన్నా. అంటే ఈ శరీరం పోయిన తర్వాత, ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా మన క్షేమం కోరుతూ ఉంటాడు. గురువు ఆప్తుడు మాత్రమే కాదు, ఆత్మ బంధువు కూడా. శరీరానికి బంధువు కాదు, లోపల జీవుడు ఉంటాడు, ఆ జీవుడికి బంధువు. అంటే శరీరం పోయిన తర్వాత జీవుడు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నా, ఏ లోకంలో ఉన్నా, మళ్ళీ కొత్త శరీరంలో ఎక్కడున్నా, ఆ జీవుని గురువు చూసుకుంటూ ఉంటాడు. శరీరానికి బంధువు కాదు, లోపలన్న జీవుడికి బంధువు. అంటే ఆ జీవుడు సేఫ్గా వాడి స్వస్థానం చేరే వరకు, వాడి గమ్యం చేరే వరకు గురువు అలా వాచ్ చేస్తూ ఉంటాడు. గురువు చాలా బాధ్యత వహిస్తాడు వాడికి గురువు. అయితే భగవాన్ ఏం చెప్తారంటే, తరచుగా ఏం చెప్తారంటే, ఈశ్వరన్నా, గురువు అన్నా, ఆత్మ అన్నా ఒకటే అంటారు. అంటే వస్తువు ఒకటే, ఆ వస్తువునే మనం గురువు అంటున్నాం, ఆ వస్తువునే మనం ఈశ్వరుడు అంటున్నాం, ఆ వస్తువునే చైతన్యం అని అంటున్నాం, ఆ వస్తువునే ఆత్మ అంటున్నాం. ఒకే వస్తువుని గురువు అంటున్నాం, ఒకే వస్తువుని ఈశ్వరుడు అంటున్నాం, ఒకే వస్తువుని మనం ఆత్మ చైతన్యం అని పిలుస్తున్నాం. ఉన్నది ఒకటే, మీరు ఆ వస్తువుని ఎన్ని రకాలుగా పిలుస్తున్నాం. అయితే ఆ గురువు గురించి ఇక్కడ కొన్ని మాటలు చెబుదాం. గురువు యొక్క కృప అంటే ఏమిటి? అది ఆత్మ సాక్షాత్కారానికి మార్గాన్ని ఎలా చూపుతుంది? అంటే గురువు కృప ఎలా ఉంటుంది, గురువు గ్రేస్ ఎలా ఉంటుంది, గురువు అనుగ్రహం ఎలా ఉంటుంది, గురువు యొక్క కేరింగ్ ఎలా ఉంటుంది, గురువు యొక్క లబ్ధింగ్ ఎలా ఉంటుంది అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు కృష్ణ వేసేవాడు. గురువైన ఆత్మ, గురువే ఆత్మ. గురువు అంటే ఎవరో కాదు, మన రంగులు వేరైనా, మన దేహాలు వేరైనా, మన కులాలు వేరైనా, మన గుణాలు వేరైనా, మన శరీరాలు ఏదో ఎవరైనా చనిపోయినా, ఈ గుణాలతోటి, రంగులతోటి, ప్రాంతాలతోటి, స్వభావంతో, మంచి చెడులతోటి సంబంధం లేకుండా అందరి హృదయాల్లో స్వతంత్రంగా ఒక వస్తువు ప్రకాశిస్తుంది. అది స్వామ్యంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది, జ్ఞానంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, ఎరుకుతో ఉంటుంది. మన అందరి హృదయాల్లో ఏ వస్తువు అయితే స్వయంగా ప్రకాశిస్తుందో అదే మనకు నిజమైన గురువు. మన హృదయంలో ఉన్న వస్తువు మనకు తెలియకపోవచ్చు, కానీ మన గురువు అదే. మనకి శరీరం మరణించినప్పుడు బంధువులతోటి, పరిసరాలతోటి, బాహ్యంగా ఉన్న వస్తువులతోటి మనకు సంబంధం తెగిపోయినా, ఆ లోపల ఉన్నటువంటి వస్తువుతో మనకు సంబంధం తెగదు. శరీరం శవం అయిన తర్వాత కూడా సంబంధం తెగదు. జన్మ జన్మలకి, ఇతర లోకాలకి వెళ్ళినా అది మనల్ని వెంటాడి, దాని స్వరూపాన్ని మనకి ఇచ్చే వరకు మనకు వెంటాడుతూ ఉంటుంది. అదే గురువు. గురువు అంటే ముద్దు కాదు, గురువు అంటే ముద్దు కాదు. ఈ గోడకి తానున్నా అనే సంగతి తనకు తెలియదు. ఏ వస్తువుకైతే తానున్నా అన్న సంగతి తనకు తెలియదు. అది జడ వస్తువు అని పిలుస్తారు. అంటే ఉన్న పదార్థం ఒకటే ఆ చైతన్యం. ఆ చైతన్యం యొక్క ప్రకాశంలోనే మనకి ఇంద్రియాలు ఉన్నాయని, ఒక శరీరం ఉందని, లోకం ఉందని సంగతి మనకు తెలుస్తాయి. ఆ చైతన్యం కనుక మన ఉదయం లేకపోతే, ఆ చైతన్యం యొక్క ప్రకాశం, ఆ చైతన్యం యొక్క ప్రతిఫలం అది కనుక దానికి, అది మనకు సహస్రాలకి మన మెదడుకు అందకపోతే మనం, మనకు శరీరం ఉందని అనే సంగతి కూడా మనకు తెలియదు. అంటే దేని ప్రకాశంలో మన శరీరాన్ని చూసుకుంటున్నాము, దేని ప్రకాశంలో మనకు వచ్చే తలంపులను చూసుకుంటున్నాము, దేని ప్రకాశంలో మన కళ్ళకు కనిపిస్తున్న లోకాన్ని చూస్తున్నాము, ఆ ప్రకాశం ఉందా లేదని అనుమానిస్తున్నాం. అంచేతే మనం అందరం డౌటింగ్, థామస్ రాజా షేక్స్పియర్ చెప్పినట్టు ఏమి ఆధారంగా పెంచి మనం జీవిస్తున్నాము, ఆ ఆధారమే డౌట్ చేస్తూ ఉంటాం అది ఉందా అది లేదా అని. అంటే సోదర మహాశైలరా, మీరు ఎన్ని జపాలు చేసినా, ఎన్నిసార్లు ధ్యానాలు చేసినా, గంటల తరపడి ధ్యానాలు చేసినా, ఎన్ని నదుల్లో మీరు స్నానాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఆ ప్రకాశాన్ని పొందాలనేటువంటి మినహాయింపులు లేని వాంఛ, మినహాయింపులు లేనిటువంటి తీవ్రమైనటువంటి ప్రశ్న, ఏ ప్రకాశం యొక్క ఆధారంతో మనం జీవిస్తున్నాము, దేని అస్తిత్వాలు ఇదంతా మనకు తెలియబడుతుందో దాన్ని తెలుసుకోవాలనే కాంక్ష బలీయంగా మనకి లేనప్పుడు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ధ్యానాలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని ఒకటి లేని సోమలు, ఒకటి లేనప్పుడు ఎన్ని సోమలు నా విలువ ఉండదు. మనం ధ్యానం చేస్తాం, ఎందుకు చేస్తున్నాం ధ్యానాన్ని? హృదయంలో ఉంటుంది ఆ ప్రకాశాన్ని ఆ తెలుసుకోవాలనేటువంటి కాంక్షతో ధ్యానం చేస్తేనే ఆ ధ్యానం ఆ ప్రకాశం ఎప్పటికీ మళ్లించబడుతుంది. పని చేస్తున్నాం దేనికోసం? దేని అనుగ్రహం కోసం పని చేస్తున్నాం? పని చేస్తున్నాం లేదా లోకంలో యశస్సు కోసం పని చేస్తున్నామా, లేదా పాపులారిటీ కోసం పని చేస్తున్నామా, లేకపోతే లోపల ఉన్నటువంటి ఆ చైతన్యం యొక్క అనుగ్రహం పొందటం కోసం పని చేస్తున్నాం? మన అందరి వాళ్ళు చైతన్యం తనంతట తానుగా ప్రకాశిస్తుంది. దాని స్వరూపమే సుఖము, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే ఆనందము, దాని స్వరూపం ఉండటమే, లేకపోవటం అంటూ ఉండదు. ఒక క్షణం కూడా అది లేకుండా ఉండదు. నీ కళ్ళకి నీ శరీరం కనిపించినా, నీ శరీరం కనిపించకపోయినా, లోకం కనిపించినా, లోకం కనిపించకపోయినా, ఆ వస్తువుకి ఒక క్షణం కూడా అది లేకుండా ఉండదు. అసలు ఉన్నది అది. అంటే ఎవరైనా భగవంతుడు ఉన్నాడా అని, భగవంతుడు ఉన్నాడా అని ఎవరైనా భగవంతుని అడిగితే భగవంతుడు ఉన్నాడని చెప్పేవాడు ఉన్నవాడు వాడు ఒక్కడు మాత్రమే, అంటే మనం లేవని చెప్పటం. వస్తువు ఉందా అంటే ఉందని చెప్పుకుంటారు, ఉన్నది ఎదుగుతే, అంటే దాని అర్థం ఏంటంటే మిగతాది ఏమీ లేదని. అయితే ఇదంతా ఏంటి? డ్రీమ్ లైఫ్. ఇదంతా ఏమిటి? డ్రీమ్ లైఫ్. డ్రీమ్ లో అనేక రూపాలను చూస్తూ ఉంటాం, అనేక నామాలను చూస్తూ ఉంటాం, అనేక మంత్రుడు మాట్లాడుతూ ఉంటాం, అనేక మంత్రుడు విరోధంగా ఉంటాం, అనేక మంత్రుడు స్నేహంగా ఉంటాం. ఆ డ్రీమ్ లో కూడా మనం చుట్టాలనుకుంటాం, లేకపోతే బంధువుడు కాదనుకుంటాం. ఆ డ్రీమ్ లో ఉన్నటువంటి ఆ నామరూపాలు ఎటువంటివో ఈ జాగ్రత్త వస్తువు కనిపించే ఈ రూపాలు నామాలు అటువంటివి. భగవాన్ ఉన్నారు అవి సందరూ ఎవ్రీ నేమ్ మన ఎవ్రీ ఫారం ఇది కాజ్ ఆఫ్ ట్రబుల్. ఎవ్రీ నేమ్ ఇది కాజ్ ఆఫ్ ట్రబుల్, ఎవ్రీ ఫారం ఇది కాజ్ ఆఫ్ ట్రబుల్. అయితే భగవంతుని ఉపాసన చేయటానికి ఎందుకంటే మీకు ఏ దేవుడైతే ఇష్టమో, ఏ అవతార పురుషుడైతే ఇష్టమో, ఏ గురువు అయితే మీకు ఇష్టమో, మనం ఏ లక్ష్యాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తున్నామో ఆ లక్ష్యం మీద ముందు మనకు ఇష్టం ఉండాలి, అది ప్రీతి ఉండాలి, దాన్ని పొందాలనేటువంటి వేదన ఉండాలి. అప్పుడు ఉన్నప్పుడు అది మనకు ఇరుక పడుతుంది. మీకు ఏ అవతారం అయితే ఇష్టమో, భగవంతుడు అనేక రూపాలు ధరించి ఈ అర్థం మీదకు ఈ ప్లానెట్ మీదకి వచ్చారు. అందులో ఏ రూపం మీకు ఇష్టమో, ఏ నామం ఇష్టమో, ఆ రూపాన్ని ధ్యానిస్తూ, ఆ నామాన్ని మీరు సేవిస్తూ, ఆ నామాన్ని ఆశ్రయిస్తూ, మనం ఆశ్రయింపదగిన వాడు ఒక్కడే సృష్టిలో, వాడే భగవంతుడు, వాడే ఆత్మ, వాడే గురువు. భగవంతుడు అంటే ఆశ్రయింపదగిన వాడు. మనం ఆశ్రయింపదగిన వస్తువు ఒకటే, అదే చైతన్యం. అయితే మిగతా అన్ని కూడా డ్రీమ్ స్టఫ్ మాత్రమే. మనం సేవించదగింది భగవంతుడు, ఆశ్రయించదగింది భగవంతుడు, మనం సపోర్ట్గా పెట్టుకోవలసింది భగవంతుడు. మీరు భగవంతుడి యొక్క రూపాల్లో, భగవంతుడి యొక్క నామాల్లో ఆ రూపాన్ని ధ్యానం చేస్తూ ఆ నామాన్ని కనుక చింతిస్తుంటే ముందు లోకానికి సంబంధించిన రూపాలకి, లోకానికి సంబంధించిన నామాలకి దూరం అవుతారు, భగవంతుడికి దగ్గర అవుతారు. భగవంతుడికి మీరు దగ్గర అయిన తర్వాత నిప్పు దగ్గరికి వెళ్ళే కొద్దీ వేడి ఏ విధంగా అయితే మనకు తగులుతూ ఉంటుందో, భగవంతుడికి సమీపించే కొద్దీ భగవంతుడి యొక్క అనుగ్రహం టచ్. అంటే ఈ నేను ఈ చర్మాన్ని ఎలా తాగుతున్నాను, ఫిజికల్గా కూడా మీకు భగవద్ అనుగ్రహం అంత స్పష్టంగా మీకు తెలుస్తుంది భగవంతుని మీకు సమీపించేవాడు. ఒక టచ్ చాలు, ఒక వరడ చాలు, ఒక గ్లాన్స్ చాలు. వన్ టచ్ ఈజ్ ఎనఫ్, వన్ గ్లాన్స్ ఈజ్ ఎనఫ్, వన్ వరడ్ ఈజ్ ఎనఫ్. ఎప్పుడు మన పక్క వానికి వచ్చి ఉంటే, మనలో మెచ్యూరిటీ కనుక వచ్చి ఉంటే ఒక మాట చాలు, ఒక స్పర్శ చాలు. గురువే ఆత్మ. మీ గురువు అంటే ఎవరో దేహమాత్రుడని అనుకోవద్దు. మీ లోపలటువంటి ఆత్మ నిజమైన గురువు, వాడు నిజమైన దేవుడు, వాడు నిజమైన కంట్రోలర్. మీ కంట్రోలర్ ఎక్కడున్నాడంటే మీ హృదయంలో ఉన్నాడు. సర్వసాధారణంగా మానవుడు తనకున్న దానితో సంతృప్తి పడడు. తన పరిస్థితులను ఇంకా అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటాడు. భౌతిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, లేకపోతే ఏదో స్టేటస్, తన స్టేటస్ను అభివృద్ధి చేసుకోవాలని సరసరణగా మానవులు కోరుకుంటారు. ఆ కోరుకుని తన కోరికలు తీరటానికి భగవంతుని ప్రార్థిస్తారు, ఆశ్రయిస్తారు. ఒకవేళ మీరు ఏదైనా కోరిక కోసం భగవంతుని ప్రార్థించినా మీరు అందరూ భక్తులే. ఇలా మీ కోరికలు నెరవేరగా తర్వాత మీకు అనిపిస్తుంది భగవంతుడి కృపను కూడా కోరాలి, భగవంతుడి యొక్క స్వరూపాన్ని పొందాలి అని. ఒకటి మటుకు మీరు గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఉన్నాడా లేడని సందేహానికి గురవుతూ ఉంటాం అప్పుడప్పుడు. ఆ ఉన్నాడు ఉన్నాడు అని చెప్పుకున్నవాడు ఉన్నాడో లేడో అని ఒక్కోసారి సందేహానికి గురవుతూ ఉంటాం. అలా ఎవరికైనా సందేహం వస్తాయంటే మన మనసులో దోషాలు ఉన్నట్టు గుర్తు. మీరు ఆసుపత్రికి వెళ్ళి ఎక్స్రేలు తీయించుకోక్కర్లేదు. అంటే ఈశ్వరుడు యొక్క ఎగ్జిస్టెన్స్ మీద మనకు అనుమానం వచ్చేటప్పుడు, మన లోపల దోషం ఉన్నప్పుడు, మన లోపల మనకి ఈశ్వరుడు యొక్క అస్తిత్వం మీద అనుమానం వస్తూ ఉంటుంది. చిత్తశోధకం, ముక్తి సాధకం. అంటే నీ చిత్తం శోధించబడకుండా, నీ చిత్తం పవిత్రం కాకుండా, నీ చిత్తం ఏకాగ్రం అవ్వకుండా, నీ చిత్తంలో ప్రవీణత లేకుండా నువ్వు ముక్తి కోసం ప్రయత్నం చేసినా ఆ ముక్తిని సాధించలేవు. ఏ పని చేసినా ఈశ్వరార్పితంగా చేయమని. ఆ ఫలం రావచ్చు, రాకపోవచ్చు. సర్వసాధారణంగా మానవులు ఏమనుకుంటారంటే కర్మఫలాన్ని ఆశించకపోతే రాదేమో అనుకుంటారు. అదే భగవాన్ చెప్తూ ఉంటారు, భగవంతుడిని మనం ఏదైనా అడిగితే అడిగిన వాళ్ళకి అడిగింది ఇస్తాడు, అడగని వాళ్ళకి అన్నీ ఇస్తాడు. అడిగిన వాళ్ళకి అడిగింది మాత్రమే ఇచ్చి ఊరుకుంటాడు, ఏమీ అడగని వాళ్ళకి అన్నీ ఇస్తాడు. అయితే మన ఉద్దేశం ఏంటంటే భగవంతుని మనం కనుక ఏమి అడగకపోతే వాడు ఇవ్వడం. మనం కర్మఫలాన్ని ఆశించక్కర్లేదు, కర్మఫలాన్ని ఆశించకపోతే రాదని మనం అనుకుంటాం. కర్మఫలాన్ని ఆశించకపోయినా అది వస్తుంది. రెండు లాభాలు ఉన్నాయి అందులో. ఒకటి, మనస్సు శుద్ధి అవుతుంది, మనస్సు పవిత్రం అవుతుంది, మనస్సు నిర్మలం అవుతుంది, మనస్సు అణుగుతుంది, మనస్సు వంగుతుంది. ఎప్పుడు కర్మఫలాన్ని ఆశించకుండా ఉంటుంది. ఎన్ని లాభాలు ఉన్నాయి చూడండి. అందుకే తెలియదు చేయకండి, మీరు చేసేది తెలిసిండి చెయ్యండి అని. మీరు రోజు చేసే పనులు తెలియకుండా వీరికి మెకానికల్గా చేయకండి, తెలిసింది చెయ్యండి. ఆ చేసేదే వివేకంతో, తెలివితో తెలిసింది చెయ్యండి, తెలియకుండా చెయ్యొద్దని. మనకి కర్మఫలం ఆశించమనుకోండి ఆసక్తి తగ్గిపోతుంది. అంటే సాధారణంగా మనం పని చేస్తాం, పనిచేసి ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఈ పని పూర్తవకుండానే ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. దానివల్ల మీకు టెన్షన్ పెరుగుతుంది, ఫ్రిక్షన్ పెరుగుతుంది. కానీ పని హృదయపూర్వకంగా, డెడికేటెడ్గా, డివోటెడ్గా, మనసులో మినహాయింపు లేకుండా, ప్రేమభావంతో, పూర్ణమైన భావనతో, మినహాయింపు లేకుండా ఆ పనిని కనుక మనం చేస్తుంటే ఫలితం వచ్చేది వస్తుంది, రానిది రాదు. అది ఈశ్వరుని చేతిలో పని. నీకు రెండు లాభాలు వస్తాయి, నువ్వు ఆశించకపోయినా ఫలితం వస్తుంది. నేను ఆ కృష్ణుడు చెప్పాడు అర్జునుడితోటి, నేను ఫలితం ఆశించొద్దని నేను చెప్పాను, కానీ ఫలితం మీకు రాదని ఎక్కడా చెప్పలేదే గీతలో అన్నాడు స్వామివారు. నేను ఫలితం ఆశించవద్దని చెప్పాను, కానీ ఫలితం రాదని నీకు ఎక్కడా చెప్పలేదు. కొంతమందికి ఏమీ కలిసి రాదు మనం అనుకున్నప్పుడు చిన్న నవ్వు నవ్వు అని అంటే నవ్వరు వాళ్ళు. ఎప్పుడు క్వశ్చన్ మార్కులాగా ఉంటారు వాళ్ళ ముఖాలు. అంటే మనం కలిసి రానప్పుడు చిన్న స్మైలింగ్ కూడా ఎందుకు, ఆ ఫేసింగ్ స్మైలింగ్ కూడా ఎందుకు అని అనుకుంటారు. దానికి కారణం ఏంటంటే సామాజిక స్పృహ లేకపోవడం. సామాజిక స్పృహ లేని వాడికి దైవం యొక్క విలువ కూడా తెలియదు. అంటే కొంతమంది చెప్తూ ఉంటారు పెద్దలు, నువ్వు చెట్లో నీళ్ళులా ఉండకు, నీ ఇంటి పక్కన ఉన్న మురుకు గుంటల్లో ఉన్న నీళ్ళులాగా ఉండకు, వాసన వచ్చేస్తావు, నదిలో ఉన్న నీళ్ళులా ఉండు అని. నీ ఇంటి పక్కన మురుకు గుంట ఉంటాయి, మురుకు గుంటల్లో కూడా నీళ్ళు ఉంటాయి, అవి వాసన వచ్చేస్తాయి. నదిలో నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో చెట్లో నీళ్లు ఉన్నా అంత బాగుండవు. నీ మురుకు గుంటల్లో ఉన్న నీళ్ళగా వాసన వచ్చేసి కంపు వచ్చేసి ఇలా ఉండకు, చెట్లో నీళ్లు లేకుండా ఉండకు. నది ఎలా ప్రవహిస్తుందో, నదిలో నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో, నదిలో నీరు వచ్చి నీరు వస్తూ ఉంటుంది, వెళ్ళి నీరు వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు నదిలో నీరు ఎలా ఉంటుందో, నదీ ప్రవాహం ఎలా ఉంటుందో, నువ్వు కూడా అలా జీవించడం కనుక నేర్చుకుంటే నీకు ఆ నదీ ప్రవాహం లాగా నీ జీవితం కూడా ఉంటే నీకు వస్తువు ఎరుకలోకి వస్తుంది, నువ్వు సుఖీ అవుతావు అని. అసలు ఈ లోకంలో అన్నిటికంటే వేగంగా వచ్చేది కర్మఫలమే. ఆశిస్తే వస్తుంది కర్మఫలం, ఆశిస్తే వస్తుంది. అది మైండ్ని పొల్యూట్ చేస్తుంది. అది మైండ్ని పొల్యూట్ చేయడమే కాదు, ఆ కర్మఫలాన్ని మనం అనుభవిస్తాం. ఆ కర్మఫలాన్ని మనం అనుభవిస్తాం. అనుభవించినప్పుడు మనకి వాసన పడుతుంది, వాసనలోంచి కోరిక వస్తుంది, కోరికలోంచి మళ్ళీ ఆ కోరిక కోసం మనం పని చేస్తాం. పని చేస్తే మళ్ళీ ఫలితం వస్తుంది. ఈ కర్మచక్రంలో నుంచి మానవుడు విడుదల పొందాలంటే గురువు అనుగ్రహం లేకుండా విడుదల పొందలేడు. అది గురువు యొక్క ఆవశ్యకత. అంటే నువ్వు భగవంతుని ఉపాసన చేయగా చేయగా, స్మరించగా స్మరించగా, ధ్యానించగా ధ్యానించగా ఏమవుతావు నువ్వు? పవిత్రుడు అవుతావు. రిమెంబరెన్స్ ఆల్సో ఈజ్ యోగ. రిమెంబరెన్స్ ఈజ్ జన. ఎందుకు ఎంత చేయటం నువ్వు? ఈ సత్పురుషుల సహవాసం ఎందుకు? నేరాలు చెప్పుకున్నది నేను చెప్పుకున్నాను కదా. ఎవర్ డి యూ గో అండ్ సిట్ బిఫోర్ సేవింగ్స్ అండ్ మహాత్మా అండ్ మహర్షి. నువ్వు చెడు చేయటం ఆపిచెయ్యి, చెడు ఆలోచించటం ఆపిచెయ్యి. మహర్షుల దగ్గరికి వెళ్ళి, మహాత్ముల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ పాదాల దగ్గర కూర్చో, వాళ్ళు చెప్పినవి విను, శ్రద్ధగా విను, శ్రవణం చెయ్యి, ఇంటికి వెళ్ళిపో, మరణం చేసుకో. నీ నిజమైన భర్త నీ హృదయంలో ఉన్న, నీ నిజమైన పతి, నీ నిజమైన గతి నీకు ఎరుకులోకి వస్తుంది. ఎవరి డీవ్ యూ గో అండ్ షిట్ బిఫోర్ సైన్స్ అండ్ మహర్షి. వేరే భౌతిక జీవితంలో ఎంతో ఘర్షణ పడింది. ఆవిడకి దగ్గర వాళ్ళు కూడా ఆవిడని వదిలేశారు. కానీ ఎప్పుడూ ఆవిడ కృష్ణుని ప్రేమించడంలో కానీ, కృష్ణుడి యొక్క అస్తిత్వంలో కానీ ఎప్పుడు ఆవిడ సందేహానికి కావు ఇవ్వలేదు. అంటే స్మరించింది, సరించింది. ఆవిడ ఒక స్వాముల వారి దగ్గర దర్శనానికి వెళ్ళింది మీరాబాయ్. ఆ స్వాముల వారి లోపల నుంచి కౌరు పెట్టారు, నేను ఎవరో పురుషులకు దర్శనం ఇస్తాం కానీ స్త్రీలకు ఎవరికి దర్శనం ఇవ్వాలి. అప్పుడు ఈ మీరాబాయ్ మన లోపల కౌరు పెట్టింది, పురుషులను వాడు ఒక్కడే ఉన్నాడు, ఈ స్వాముల వారికి ఉన్నారని నాకు తెలియదు. మీరాబాయ్ ఏం చెప్పిందంటే, శరీరం స్త్రీ అయినా శరీరం పురుషుడైనా దేహానికి పరిమితమైన బుద్ధిన్న వాళ్ళందరూ స్త్రీలే, పురుషుడు ఒక్కడే ఉన్నాడు. పురుషుడు ఒక్కడే ఉన్నాడు, ఆత్మ ఒక్కటే ఉంది, చైతన్యం ఒక్కటే ఉంది, గురువు ఒక్కడే ఉన్న గురువు ఒక్కడే. వారికి లింగ భేదం లేదు, వారికి దేహ భేదం లేదు, వారికి ప్రాంతీయ భేదం లేదు, వారికి కుల భేదం లేదు, మత భేదం లేదు, వాడు ఉన్నది ఒకటే. నేను పురుషుణ్ణి, నేను పురుషుణ్ణి అంటున్నాడు. ఈ పురుషుడు ఎవడో తెలుసుకురమ్మంది లోపలకి వెళ్ళి. నేను పురుషుణ్ణి, మిగతా వాళ్ళందరూ స్త్రీలను వాడు అనుకుంటే వాడు సక్సటే వాడు ఎవరో కాలేదు. వాడు ఇంకా వాడికి ఆడు పిండా వాడికి ఇంకా దేవుడు ఏం తెలుస్తాడండి నేరాబాయ్. వాడు ఇంకా సక్సకే అబౌవ్ కాలేదు, అంటే బాడీ సెన్స్కే ఇంకా అబౌవ్ కాలేదు. వాడికి ఇంకా దేవుడు ఏం తెలుస్తాడు? వాడికి పురుషుడైన వాడు ఎంతమంది లేరు. అంటే నేరాబాయ్ చెప్పింది ఏంటంటే, ఏదైతే మనం ఆత్మ అనుకుంటున్నాము, ఏదైతే మనం చైతన్యం అనుకుంటున్నాము, ఏదైతే ఎప్పుడూ ఉంటుంది అనుకుంటున్నాము, దేని స్వరూపానికి మనం ఆనందం అనుకుంటున్నాము, ఈ రీజ్ బ్లిస్ హియర్ ఆఫ్టర్ బ్లిస్, ఈ రీజ్ పీస్ హియర్ ఆఫ్టర్ బ్లిస్. ఇక్కడ శాంతి, అక్కడ శాంతి, ముందు శాంతి, వెనుక శాంతి, మరణానంతరం ఆనందం, మరణానంతరం శరీరం ఉంటే శాంతి, శరీరం పోతే శాంతి. ఏ దేనికి మనం శాంతి అనుకుంటున్నామో, ఆనందం అనుకుంటున్నాము, అది పురుషుడు. మీరు తరిపురేసి లోపల కూర్చున్న వాళ్ళ పురుషుడు కాదే ఆనందం నేరాబాయ్. అంటే మనం ఏదైతే చైతన్యం చైతన్యం అనుకుంటున్నామో ఆ చైతన్యం పురుషుడు. వారి పురుషుడు కానీ ఈసారి గడ్డాలు ఉన్న వాళ్ళు పురుషుడని కాదు, ఆ చైతన్యమే పురుషుడు. అంటే మనం ఆత్మ అంటున్నాము, కొంతమంది చైతన్యం అంటారు, కొంతమంది దేవుడు అంటారు, వాడిని పురుషుడు అని కొంతమంది అంటారు. అందు మీరాబాయ్ అంటే కొంతమంది పెద్దలు చెబుతారు ఉపాసన లేకపోతే మోక్షం రాదని. అంటే నువ్వు స్మరించగా స్మరించగా పరిశుద్ధం అవుతావు నువ్వు. అంటే నీకు ప్యూరిటీ కలుగుతుంది, ప్రవీణత కలుగుతుంది, ఏకాగ్రత కలుగుతుంది, జ్ఞానస్థితి కలుగుతుంది, అంతర్దృష్టి కలుగుతుంది, నీ విజ్ఞానం వికసిస్తుంది, నీ ముఖానికి తేజస్సు కలుగుతుంది. గౌతమ బుద్ధుడి ముఖాన్ని చూడటం వల్ల కొంతమందికి జ్ఞానం కలిగేది, మాట చూడే సంబంధం లేకుండా అంత ప్రకాశవంతంగా ఉండేది. అంటే లోపల నాడులు శుద్ధమవుతాయి, చర్మానికి సున్నితత్వం వస్తుంది, నీ కళ్ళు ఎంతో తేజస్సు ప్రకాశిస్తుంది. ఇప్పుడు దేవుడు ఈశ్వరుని ఉపాసన చేయగా చేయగా, ఈశ్వరుడు గురించి నువ్వు జీవించగా జీవించగా, అవసరమైతే ఈశ్వరుడు గురించి మరణించడానికి నువ్వు సిద్ధంగా ఉంటే, ఈశ్వరుని కృప, ఈశ్వరుని దయ, ఈశ్వరుని మెర్సీ, ఈశ్వరుని కంపేషన్ వచ్చి ఏం చేస్తున్నట్టండి, నీకోసం ఒక రూపం రాలుస్తుంది, ఒక ఫారం తొడుగుతుంది, ఒక పేరు పెట్టుకుంటుంది. దానికి అక్కర్లేదు, ఆ పేరు తాను కాదని, ఆ రూపం కాదని. ఈశ్వరుని కృప ఏ రూపంలో వచ్చిందో ఆ రూపం తాను కాదని, ఆ పేరు తాను కాదని తెలుస్తుంది. కానీ నీ భక్తి కోసం, నీ డెడికేషన్ కోసం, ఏ ఈశ్వరుడి కోసం అయితే జీవిస్తున్నావు, ఏ ఈశ్వరుడి కోసం అయితే నువ్వు మాట్లాడుతున్నావు, ఏ ఈశ్వరుడి కోసం అయితే నువ్వు పనిచేస్తున్నావు, ఆ ఈశ్వరుని కృప, ఆ ఈశ్వరుని కరుణ, ఆ ఈశ్వరుని దయ రూపం దాలిస్తే వచ్చింది. ఆ రూపం ఎవరో కాదు, వాడే గురువు, గ్రీస్ ఆఫ్ భగవాన్. మీరు గురువు అంటే ఎవరో అనుకుంటున్నారు, గురువు అంటే ఎవరో కాదు, ఈశ్వరుని దయ. అంటే మీరు ఈశ్వరుని ఉపాసన చేయగా చేయగా వాడికి దయ కలిగింది మీ మీద. ఎవరికి? ఈశ్వరుడికి. దయ కలిగి ఏం చేశాడంటే ఆ దయ ఏం చేసిందంటే మాంసం రూపంలో, కండ రూపం, ఎముకల రూపంలో ఒక రూపం దాల్చి మీకోసం, మీకు పేరంటే ఇష్టం కాబట్టి ఆ రూపం కూడా ఓ పేరు పెట్టుకుని ఈ ప్లానెట్ మీదకి, ఈ భూమి మీదకి వచ్చింది. వాడే గురువు. ఎవరో అనుకుంటున్నారేమో మీరు గురువు అంటేనే ఆ గ్రీస్ ఆఫ్ ఈశ్వర, ఆ కంపాషన్ ఆఫ్ ఈశ్వర. We are received so caring, so loving, so satisfying. How can I express my gratitude? అంటే మన శరీరం మరణించిన తర్వాత, దేహం పతనమైన తర్వాత, అందరితోటి, కుటుంబ సభ్యులతోటి, స్నేహితులతోటి, విలేదులతోటి, అందరితోటి సంబంధం, పరిసరాలతోటి అందరితోటి సంబంధం తెలిపోయినా ఒక గురువుతోటి మటుకు సంబంధం తెలియదు. కాబట్టి గురువుని ఆత్మబంధువు అన్నారు. ఈ జీవుడు తన మూల స్థానం అయినటువంటి హృదయంలో, అంటే ఈ నేనే బుద్ధి ఎక్కడి నుంచి అది హృదయం నుంచి వస్తాండో, ఆ భర్త ప్రేసకి హృదయించే చోటికి జీవుడు చేరుకునే వరకు గురువు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాడు. మీరు ఏ లోకంలో ఉన్నా, మీరు ఏ లోకంలో ఉన్నా, ఏ జన్మలో ఉన్నా, మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాడు. ఆయన స్వరూపం మీకు ఇచ్చే వరకు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాడు. వాడే గురువు. అదే పురి నోట్లో పడ్డ మాంసపు మొక్క. ఆ గురువు ఏం చేస్తాడంటే, గురువు మీద మీకు ప్రేమ లేకపోయినా ఆయన మీద మీకు ప్రేమ కలిగేటట్టు చేసుకుంటాడు. వాడే గురువు. గురువు అంటే ఎవరు అనుకుంటున్నారు? గ్రేస్ ఆఫ్ ఈశ్వర, ఏ కంపాషన్ ఆఫ్ ఈశ్వర, మెరిసి ఆఫ్ ఈశ్వర. అంటే ఈశ్వరుల్లోని ఎస్సెన్సే గురువు. ఈశ్వరుల్లోని ఎస్సెన్సే గురువు. ఆయన కృప రూపం దాలుస్తుంది. అంటే భగవంతుడు మన కళ్ళకు కనపడడు. అసలు వస్తువుకి రూపం లేదు, అసలు వస్తువుకి నామం లేదు. వారు ఉంటారు, వారు మాట్లాడరు. అంటే వారు ఉండటమే పని, వారు మాట్లాడరు. మా తత్వం కోసం ఆ ఎస్సెన్స్ గురు రూపం ధరించి వస్తుంది. వాడు గురువు. భగవంతుడు ఉంటాడు కానీ వారు మాట్లాడరు. మనకు మాటలు కావాలి. అంచేది వారు రూపం ధరించి వచ్చి ఒక నోరుతో వచ్చి మనతో మాట్లాడతారు. ఎన్నో జన్మల నుంచి, తరతరాల నుంచి, యుగాల నుంచి, ఎన్నో జన్మల నుంచి నువ్వు చేస్తున్నటువంటి ఉపాసన ఫలితంగా, నువ్వు చేసిన మంచి పనులకి ఫలితంగా, నువ్వు మాట్లాడిన మంచి మాటలకు ఫలితంగా, నువ్వు చేసిన సత్పురుషులకు సహవాసం ఫలితంగా, వారు ఉండేవారే, వారు ఉండటమే, వారి మాటలు తెలియదు. కానీ నీ కోసం రూపం ధరించి మాట్లాడటానికి భూమి మీదకి వస్తాడు వాడు గురువు. భగవంతుడే రూపం ధరించి భక్తునికి కనపడి ఇక కనపడతాడు. ఏం చేతంటే మనకి చూడటం అంటే ఎక్కువ ఇష్టం, కానీ ఉండటం అంటే ఎక్కువ ఇష్టం ఉండదు. మన తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన మొదలు శరీరం శ్మశానానికి వెళ్ళి వరకు మనం చూడటమే పని. అయితే ఇంకా రోజు చూడటమే పని, ఇంకా పని ఏముంది మనకి, ఇంకా చూడటమే పని. ఇలా చూడటానికి అలవాటు పడిపోయి అలవాటు పడిపోయి అలా దేవుడు ఎప్పుడు కనిపిస్తాడా, ఎప్పుడు చూద్దామని కనిపెట్టుకుని ఉంటున్నాం అట్లా మనం. దేవుడు అంటే చూడటం కాదు, దేవుడు అంటే ఉండటం. మీ ఆయన అంటే నీకు బాగా ఇష్టం అనుకోండి, మీకంటే ముందు మీ ఆయన వెళ్ళిపోతారు, మీ ఆయన కంటే ముందు మీరు ఆయన వెళ్ళిపోతారు. ఇద్దరు ఒకసారి వెళ్ళిపోతారు. ఎంత ఇష్టమైన వస్తువైనా, ఎంత ప్రీతి అయిన వస్తువైనా, ఏదో ఏదో విడిపోవటం తప్పదు. సెపరేషన్ అనేది తప్పదు. కలియక ఎప్పుడైతే ఉందో విడిపోవటం కూడా అప్పుడే ఉంది. ఇంకా సర్వకాల సర్వావస్థల్లో, సర్వకాల సర్వావస్థల్లో, అన్ని కాలాల్లో, అన్ని అవస్థల్లో, అన్ని ప్రాంతాల్లో ఒక క్షణం కూడా నేను విడిచిపెట్టడంలో ఉండే వస్తువు ఒకటి ఉంది. అదే నీ గతి, అదే నీ పతి, అదే నీ హస్బెండ్. ఆ హస్బెండ్ని చేరుకున్నావా, నీకు ఇంకా వినియోగం లేదు. ఒక క్షణం కూడా వినియోగం లేదు. నీకంటే వేరే దానితోటి నువ్వు సెపరేట్ అవ్వగలవు, కానీ నీతోటి నువ్వు ఎలా సెపరేట్ అవుతావు అంత అంది నేరాబాయి. ఆ గురువు యొక్క కృప ఒక రూపం ధరించి నీకు చూడటం ఇష్టం కాబట్టి నీ కళ్ళకు కనిపిస్తుంది. నీకేం కావాలి? చూడటమే కావాలి. నీకు చూడటం ఇష్టం కాబట్టి నీ కోసం దిగిపోయి, ఎక్కడో ఉన్న వస్తువు దిగిపోయి నీ కోసం, నీకు చూడటం ఇష్టం కాబట్టి ఓ రూపాన్ని భుజాన్ని వేసుకుని వచ్చి నీకు కనిపిస్తుంది. కనిపించడమే కాదు, నీతో మాట్లాడుతుంది. కనిపించడమే కాదు, నీతో మాట్లాడుతుంది. మాట్లాడితే కృప ఎప్పుడు ప్రతి వరుడు గ్రేస్, ప్రతి వరుడు గ్రేస్. ఆయన మౌనం కృప, ఆయన మాట కృప. దక్షిణమూర్తి ఎలా బోధించాడు తత్వాన్ని? ఎలా బోధించాడు? మౌనంగా బోధించాడు. మరి మనం మౌనంగా ఎందుకు బోధించలేకపోతున్నాం? నోరు మూసుకుంటే మౌనం కాదు, మనస్సు అణిగిపోతే, మనస్సు తన మూలంలో అది అణిగిపోయి అది కరిగిపోతే అప్పుడు మౌనం వస్తుంది. ఆ మౌనం ఇతరులకు బోధిస్తుంది. నేనే కనుక అజ్ఞానినైతే ఇతరులకు చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. నేనే జ్ఞానినైతే ఇతరులకు చెప్పడానికి నా దగ్గర ఇతరులు లేరు. అది సుప్రీం స్టేట్, హైయెస్ట్ స్టేట్. మౌనం యొక్క బోధంతో సనత్ కుమారుడికి అర్థమైంది. వాళ్ళకి బ్రహ్మ మానస పుత్రులు వాళ్ళకి అర్థమైంది మౌన యొక్క బోధ. మౌన యొక్క బోధ మనకు అర్థం కాదు, మన ముద్దులో మనకు సూక్ష్మ బుద్ధి లేదు, మనకు స్థూల బుద్ధి ఉంది. కనిపించిందే మనకు అర్థం కాని అప్పుడు కనిపించిన విషయాలు మనకు ఎలా అర్థం అవుతాయి? కళ కనిపించే వస్తువులు మనకు అర్థం కాదు, కళ కనిపించని వస్తువులు మనకు ఎలా అర్థం అవుతాయి? ఆ మౌన బోధ సూక్ష్మ బుద్ధి గ్రహిస్తుంది కానీ స్థూల బుద్ధి గ్రహించలేదు. నీతోటి మాట్లాడుతుంది, మౌనం నేను ఎందుకు బోధించదు? నీతోటి మాట్లాడుతుంది మౌనం సరిపోతుంది కదా, మౌనం యొక్క బోధ నీకు అందదు. అంత పవిత్రత, అంత ఏకాగ్రత, అంత సూక్ష్మత నీ దగ్గర లేదు. అంటే అంత పవిత్రత నీ దగ్గర లేదు కాబట్టి ఆ గ్రేస్ రూపం ధరించి వచ్చి మౌనంగా ఉంటుంది కూడా మాట్లాడుతుంది. భగవాన్ ఏది చెప్పినా పాజిటివ్గా చెప్తారు కానీ నెగిటివ్గా చెప్పరు, ఆయనకి అది అలవాటు. ఎవరైనా మాట్లాడతాడు సంబంధం లేకుండా మౌన బోధని అర్థం చేసుకుని వెళ్ళిపోతే భగవాన్ అన్నవారు వారే వారు పండిన పండు లాంటి వారు. పచ్చికాయలకి మాటలు అవసరం కానీ పండుకు మాటలతోటి పనిలేదు, వారే వారు పండిన పండు. అంటే మౌన బోధన అర్థం చేసుకుని కనుక వారు డిస్పర్స్ అయితే వారు పండిన పండు, వారికి మాటలతోటి పని లేదు, మౌనమే సరిపోతుంది. మౌనం మాట్లాడుతుంది, మౌనానికి కూడా సందేశం ఉంది. భగవంతుడు కూడా మౌనంగానే పని చేస్తాడు, భగవంతుడు కూడా పని చేయడని మనం అనుకుంటాం. భగవంతుడు కూడా మౌనంగానే పని చేస్తాడు, సైలెంట్గానే పని చేస్తాడు. అంటే మనలాగ భగవంతుడు పని చేస్తుండేది కాబట్టి చేయడం మనం అనుకుంటున్నాం, కానీ ఆయన కూడా చేస్తూ ఉంటాడు. చేసింది ఎలా చేస్తాడు? నిశ్శబ్దంగా చేస్తాడు, నిర్మలంగా చేస్తాడు, నిరాడంబరంగా చేస్తాడు, నిరహంకారంగా చేస్తాడు. పని చేస్తాడు కానీ చేసేది శబ్దం ఉండదు, నిశ్శబ్దంగా చేసుకుపోతూ ఉంటాడు. ఇతరులు గుర్తించడం గుర్తించకపోవడంతో సంబంధం లేదు. ఈ జ్ఞానికే ఇతరులు లేనప్పుడు దేవుడికి ఇతరులు ఎక్కడ ఉంటారు? గాడ్ ఈజ్ గ్రేట్. భక్తునికి కనపడదు, నీకోసం కనపడతాడు, నీకోసం ఒక నోరు వేసుకొస్తాడు. ఆయనకు నోరు అక్కర్లేదు, ఆయనకు నోరు అక్కర్లేదు, నీకోసం ఒక నోరు ధరించి వస్తాడు. ఇంకే టీచింగ్ కోసం కనపడి సత్యం గురించి బోధిస్తాడు, నీ హృదయంలో ఉన్న వస్తువు గురించి బోధిస్తాడు. అన్ని తలంపులే, జీవితం పోయిన తలంపులే, జీవితం అంతా తలంపులే. జీవి తలంపులే మన జీవితాన్ని రూలు చేస్తున్నాయి. అయితే ఈ తలంపుల ప్రవాహంలో ఇలా నీకు పునర్జన్మలు వస్తూనే ఉంటాయి. ఎన్నో శవాలు వస్తాయి, ఆ శవాలు రాలిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్త శవాలు వస్తూ ఉంటాయి, మళ్ళీ పాత శవాలు పోతూ ఉంటాయి, కొత్త శవాలు వస్తూ ఉంటాయి, ఎన్నో దేహాలు వస్తూ ఉంటాయి. ఇలా వస్తూనే ఉంటాయి. ఎప్పటి వరకు నీ ఏ వస్తువుకైతే తలంపులు లేవో ఆ నిర్మలమైన వస్తువు నీకు దొరికే వరకు నీకు ఈ తలంపులు తప్పు, ఈ బాధలు తప్పు, ఈ కష్టాలు తప్పు, ఈ పునర్జన్మలు తప్పు, ఈ చావులు తప్పు, ఈ మరణ భయం కూడా నీకు తప్పదు. ఎప్పుడు ఆ తలంపులు లేని వస్తువు నీకు స్వరూపంలో వ్యక్తమయ్యే వరకు. ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనకు దుఃఖం వచ్చినా లేకపోతే మనకు సంతోషం వచ్చినా, ఎప్పుడైనా మనం కుంగిపోతున్నా, ఎప్పుడైనా మనం పొంగిపోతున్నా, ఎప్పుడు మన అంతర వాళ్ళు ఎవరు లేని మనం అనుకున్నప్పటికీ మన స్వరూపానికి మనం దూరం అయిపోతూ ఉంటాం. మన సంతోషం కూడా మన స్వరూపానికి దూరం చేస్తుంది, మన దుఃఖం కూడా మన స్వరూపానికి దూరం చేస్తుంది. ఎంత దూరం వెళ్ళిపోయామో మళ్ళీ సాధన చేసి కష్టపడి దేవుణ్ణి ఆశ్రయించి ఉపాసన చేసి మళ్ళీ వెనక్కి వస్తేనే కానీ బూట్లు పడం, ఎవరై గుహలో ప్రవేశించలేము. మొదటి విషయాల మీద ఎంత ఆసక్తి ఉందో, విషయాల మీద ఎంత అనురాగం ఉందో, ఎంత రాగం ఉందో, అంత అనురాగం ఈశ్వరుడు పట్టుకుంటే చాలు, ఈశ్వరుడు మన కోసం రూపం ధరించి వస్తాడు. అంతకంటే ఎక్కువ అవసరం లేదు, అంతే చాలు. ఏదో శరీరం ధరించి వస్తాడు, నీకు బోధిస్తాడు, రావటమే కాదు నీకు బోధిస్తాడు. తన సాంగత్యంలో తన మనస్సును ఇంకా నిర్మూలన చేస్తాడు, నీతో మాట్లాడతాడు, నీ దగ్గర కూర్చుంటాడు, నీతో నడుస్తాడు. ఆరోగ్య మాట ద్వారా, చేత ద్వారా, చూపు ద్వారా నీ మనస్సును నిర్మలం చేసి, నీ మనస్సును పవిత్రం చేసి, మనస్సును వెనుకనున్న ఆ సత్య సాక్షాత్కారం, ఆ సత్యం వైపుకి నిన్ను తోలికెళ్ళటం కోసం, నిన్నట్టు దొరికించడం కోసం నీతో మాట్లాడుతుంటున్నా, నీ వంక చూస్తూనే, నీతో నడుస్తూనే నేను ఆ సత్యం ఆ గుహలోకి, హృదయ గుహలోకి, ఆత్మ గుహలోకి, ఆ చైతన్య వైపుకి నేను గెంటుకుంటూ పోతాడు వాడే గురువు. వారి మాట అనుగ్రహం, వారి కోపం కూడా అనుగ్రహం. అదే భగవంతుడు అంటాడు గీతలో, నాకు ఈ లోకంలో సంపాదించవలసింది ఏమీ లేదు, పొందవలసింది కూడా ఏమీ లేదు, ఆయన పని చేస్తూనే ఉన్నాను. కృష్ణుడే పని చేయలేదు, మనం ఎందుకు పని చేయలేదు? లోకం చెడిపోతుంది, మనం పని చేస్తున్నాను. ప్రత్యేకంగా నాకు పని చేయవలసిన పని లేదు, పని చేసి సంపాదించవలసింది ఏమీ లేదు నాకు, అయినా పని చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే కృష్ణుడే చేయలేదు, నేను ఎందుకు చేయాలని? పనికి దూరం అవుతాడేమో జీవుడని. ఇంకా పని ద్వారా జీవుడు అనేక పాఠాలు నేర్చుకోవాల్సింది, వర్క్ కల్చర్ ద్వారా. సరసంగా మా పని మానేస్తే జ్ఞానం వచ్చేస్తుంది అనుకుంటారు, పని మానేస్తే జ్ఞానం రాదు, పని మానేస్తే సోమరతనం వస్తుంది. ఇంకా పని ద్వారా మనం అనేక విషయాలు నేర్చుకోవాల్సి ఉంది, పని చేయటం ద్వారా అనేక మంచి విషయాలు నేర్చుకోవాల్సింది మనకుంది. తర్వాత పని చేసేటప్పుడు మనలో ఏముందో అది తెలుస్తూ ఉంటుంది. మనకి మనలో ఏముందో ఒకసారి మనకు తెలియదు. ఒకసారి అందరూ మనల్ని పొగిడే వాళ్ళ మధ్యలో కాకుండా ఒకసారి మనల్ని విమర్శించే వాళ్ళ దగ్గర కూడా మనం కూర్చుంటుంటే అప్పుడు మన మైండ్ ఎలా ఉందో మనకు తెలుస్తూ ఉంటుంది. భగవంతుతో వచ్చి ఎవరైనా చెప్తూ ఉండాలి, మా తోడుకోళ్ళు మాట్లాడటం లేదు, మా తోటి మా అత్తగారు మాట్లాడుతున్నారు, అది భగవాన్ చెప్పేవారు. ఎలాగో నువ్వు వాళ్ళని విడిచిపెట్టాలి, నువ్వు విడిచిపెట్టకుండా నిన్ను వదిలేశారు ఇంకా నీకు ఇంకా చాలా మంచిది. ఎలాగైనా నువ్వు వాళ్ళని విడిచిపెట్టాలి, నువ్వు వాళ్ళని విడిచిపెట్టకముందే వాళ్ళు నిన్ను విడిచిపెట్టేశారు నీకు చాలా మంచి జరిగింది. మరి నేను విడిచిపెట్టేశాను, నేను విడిచిపెట్టేశాను తలంపు నీకు రాకుండా వాళ్ళు నీకు ఉపకారం చేశారు. అంటే లోకాన్ని విడిచిపెట్టాలనుకో, లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు అనుకో, ఆ లోకమే నేను విడిచిపెట్టేస్తే ఇంకెంత బాగుంటుంది. దేనైతే నువ్వు ప్రయత్నం చేసి విడిచిపెట్టలేకపోతున్నావో ఆ వస్తువు నేను విడిచిపెట్టేస్తే ఇంకెంత బాగుంటుంది నీకు. అయ్యో వాడిని నేను విడిచిపెట్టేశానే అనే తలంపు నీకు రావక్కరు లేకుండా వాళ్ళే నేను విడిచిపెట్టేసినప్పుడు ఇదంతా నీకు సేఫ్ సైడ్ అన్నారు భగవాన్. కొంతమంది రోజు మాట్లాడే వాళ్ళు మాట్లాడడం అనుకోండి మీ కంగారు వచ్చేస్తుంది, అంటే మీ మనసు వీక్ మైండ్ అని అర్థం. ఇప్పుడు ఏం చేస్తా అంటే మీ మనసును అలా వీక్గా ఉంచడు, పరిశుద్ధం చేస్తాడు, దాన్ని స్ట్రాంగ్ చేస్తాడు, అన్న వ్యాపారం చేస్తాడు. వ్యాకృత ఉండదు అంటే గాలి లేని చోట దీపం ఎంత స్టడీగా ఉంటుందో, ఎంత కుదిరిగా ఉంటుందో, వ్యావరింగ్ లేకుండా ఎలా ఉంటుందో. నీ మైండ్ని తన కంపెనీ నీకు ఇచ్చి నీ మైండ్ నా స్టేట్కి మూసుకుపోతాడు గురువు. వాడే గురువు అంటే బాహ్యమైన ప్రకృతికి సంబంధించిన విషయాలకు కానీ నీ ప్రారంభం తీసుకొచ్చే విషయాలకు కానీ నీ మనస్సు వంగదు, నీ మనస్సు కుంగదు, నీ మనస్సు చెదరదు. ఆ స్థాయికి నీ మనసును గురువు మూసుకుపోతాడు. వాడే గురువు నీతో మాట్లాడటం కోసం మాట్లాడటం, ఆయన కంపెనీ నీకు ఇవ్వటం కోసం ఇవ్వడు. ఎక్కడికో నీ మనసును ఎక్కడికో, ఆ మనసు యొక్క పుట్టుకు స్థానం ఉందో, ఆ మనసు యొక్క భర్త ప్లేస్ ఎక్కడ ఉందో, ఎక్కడ చెదిరిపోయి రాలిపోయి ఎక్కడ రాలిపోయి ప్రవహిస్తూ వస్తుందో, నీ మనస్సును తన మూలంలోకి పంపటం కోసం మాట ద్వారా, చూపు ద్వారా, ఆ కంపెనీ ద్వారా దాన్ని పటిష్టం చేసి ఎవరైనా ఎక్కడలోకి నీకు తెలియకుండా నీతో మాట్లాడితే అక్కడ తోడిపోతాడు వాడే గురువు. దీన్ని తెలుసుకున్న తర్వాత నీకు పర్ఫెక్ట్ రిలీజ్, పర్ఫెక్ట్ ఫ్రీడమ్, పర్ఫెక్ట్ పీస్, పర్ఫెక్ట్ హ్యాపీనెస్ వస్తుందో ఆ వస్తువు దగ్గరికి. ఆ వస్తువు నీకు తెలియకపోయినా నీ గురువు తెలుస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ నీ మనసుకు తోడిపోతూ ఉంటాడు, అక్కడికి విత్డ్రా చేస్తూ ఉంటాడు నీ మనసుని వాడే గురువు. గురువుకి శరీరంతో పనిలేదు. గురువు శరీరంలో ఉన్నప్పుడు కూడా తన శరీరం మాత్రమే కాదన్న సంగతి తనకు తెలుస్తూ ఉంటుంది. నీకు చూడటం అలవాటు కాబట్టి గురువు కూడా పళ్ళు వేసుకొచ్చాడు. నీకు మాటలు కావాలి కన్నాడు ఆవిడకు నోరేసుకొచ్చాడు. నీతో కొంత నడవటం కోసం, నీకు సహచర్యం ఇవ్వటం కోసం కాళ్ళు చేతులు వేసుకొచ్చాడు. కానీ ఈ కాళ్ళు చేతులు, ఈ కళ్ళు, ముక్కు, నోరు ఏం అక్కర్లేదు గురువుకి. తన శరీరంలో ఉన్నప్పుడు కూడా తన శరీరం మాత్రమే కాదన్న సంగతి తెలుస్తూ ఉంటుంది గురువుకి. మనం ఈ లోకంలోకి ఏ పని మీద వచ్చాము ఆ పని మర్చిపోతూ ఉంటాం. ఎంచదంటే మనం పిల్లలం కాబట్టి. గురువు ఏ పని మీద ఈ లోకంలోకి వచ్చాడు ఆ పని వాడు మర్చిపోవడం, మనం మర్చిపోతాం. ఎంచదంటే మనం పిల్లలం కాబట్టి. మనకు మిఠాయి మొక్క చేతిలో పెట్టినా మర్చిపోతాం, చాక్లెట్ ఇస్తే చాలు మనకు. పెద్ద పెద్ద అక్కలు చాక్లెట్ చేతిలో పెడితే మనం ఈ భూమి మీదకి వచ్చిన పని మర్చిపోతాం. ఇక్కడ గురువు గురించి మాట రాశారు, అంత మీద గురువు సందర్భం ఇక్కడ చెప్పుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాం. ది గురువు మేబీ ఇన్ ద బాడీ. ఈ పద్యం మీరందరూ బైహార్ చేయండి, ఇంగ్లీష్ పోయాం. అంటే ఆవిడెవరో నాకు తెలియదు, నేనెవరో ఆవిడకి తెలియదు. ఆవిడ బ్రిస్టల్ నుంచి వచ్చింది. ఆవిడతో నేను కలిసిన రెండు రోజులు, ఆ రెండు రోజులు నేను మాట్లాడింది ఊరికే ఆవిడతో ఒక నిమిషం మాట్లాడుకుంటాను అంతే. ఆవిడెవరో నాకు తెలియదు సరిగ్గా పద్యాలు రాసే వరకు. ది గురువు మేబీ ఇన్ ద బాడీ ఆర్ దట్ మే హ్యావ్ వానిష్డ్ టు డస్ట్. What is supremely important, what is most important, is giving him all our trust. Guru ki shariram unda ledanga mukhyam kadu, shariram undochum mudipovochum. Shariram unnappudu kuda mana preminchedi shariram kadu. So edaithe mana preminchestundo, edaithe mana anugrahistundo, edaithe manaki guidance isthundo, daniki chaavaledu. Nee body ki chaavundi, nee shariramiki chaavundi, nee lopala oka undying spirit undi. అండయ్యని స్థిరి మీద నీ విశ్వాసాన్ని చెదరగొట్టుకోకు, నీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. ఎట్టి పరిస్థితులను నీ విశ్వాసం రాలిపోకుండా చూసుకో, కాలిపోకుండా చూసుకో. ది గురువు మేబీ ఇన్ ద బాడీ ఆర్ దట్ మే హ్యావ్ వానిష్డ్ టు డస్ట్ బట్ వాట్ ఈస్ సుప్రీమ్లీ ఇంపార్టెంట్, వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈజ్ గివింగ్ హిమ్ ఆల్ అవర్ ట్రస్ట్. ఓ లార్డ్, వాట్ కెన్ వీ డూ టు ప్లీజ్ యూ ఇన్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. లెట్ గో ఆఫ్ ది మైండ్ అండ్ డ్రాప్ ద స్మాల్ సెల్ఫ్. So radiate peace, Allah, here is peace, so here after bliss.
శరీరానికి చావుంది, కానీ అనుగ్రహించే వస్తువుకి మనకి చావు లేదు.
ఇది దాని బయట స్పిరిట్, శరీరం పడిపోతుంది, శరీరం గాలిపోతుంది.
ఏదైతే మనం అనుగ్రహిస్తుందో, ఏదైతే మనల్ని ప్రేమిస్తుందో, ఎక్కడి నుంచి అయితే మనకి శాంతి అందుతుందో, ఎక్కడి నుంచి అయితే మనకి కాంతి దొరుకుతుందో, ఆ స్పిరిట్ మటుకే ఇటు అండగా దానికి చావు లేదు. శరీరం సరిపోతుంది, నువ్వు చావులేని వస్తూ ఒకటి నీ లోపల ఉంది, కానీ నీ శరీరం ఒక భాగం కాదు, కానీ నీ శరీరంలో ఒక భాగం కాదు. ఈ సృష్టి యొక్క కార్యకలాపం అంతా ఏ హృదయం నుంచి వస్తుందో ఆ హృదయంలో నిండుకున్నావు. మొత్తం యావత్ క్రియేషన్ అంతా కూడా ఏ హృదయం నుంచి స్టార్ట్ అవుతుందో, ఏ హృదయం ఆధారంగా ఉందో, ఈ క్రియేషన్ కన్నా కళ్ళకు కనిపించే క్రియేషన్ అంతా కూడా ఆ హృదయం ఎవరు అనుకోకు, అది నీవై ఉన్నావు. ఆ హృదయాలకు నీకు పొందాక, ఆ భగవద్గు పొందాక, అప్పుడు నీకు తెలుస్తుంది గురి ఎక్కడో ఇంతకాలంచి నాకు బయట ఉన్నాడు అనుకున్నాను, ఎంతకాలంచి నా గురువు నా లోపలే ఉంది, నాకు గైడెన్స్ ఇస్తూ నా స్వరూపాన్ని నాకు వ్యక్తపరిచాడు, ఎక్కడో బయట ఉన్నాడు గురువు నాకు లోపల ఉన్నాడు అన్న సంగతి నీకు లోపల ఉన్నాను అంటే ఇంక స్ప్రింట్ తెలిసాక నీకు తెలుస్తుంది. బయట ఉన్నవాడు లోపలికి రావటం కాదు, లోపల ఉన్న గురువే బయటకు వచ్చి మనకి గైడెన్స్ ఇచ్చాడు ఈ లోపల ఉన్న వస్తువును తెలుసుకోవడం కోసం అని నీకు వస్తువు తెలిసాక తెలుస్తుంది. ఆత్మ విషయం తప్పించి, చైతన్య విషయం తప్పించి, ప్రకాశం విషయం తప్పించి, శాంతి విషయం తప్పించి, కాంతి విషయం తప్పించి భగవంతుడు ఏది మాట్లాడినాము అన్నవాడు అనేవారు, మాటలు పొడిగించేవారు కదా, మాటలు కట్ చేశారు అన్నవాడు. అది మీతో తప్పించి చైతన్యం ఏది మాట్లాడినా ఏం చేయాలి అంత కష్టం నేను తెలుసు, దాని గురించి మాట్లాడటం ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్ అని తెలుసు. ఉన్న వస్తువు గురించి మాట్లాడకుండా మనం ఏదైనా మాట్లాడుతాం అనుకోండి, ఎలా చెడు నమ్మ గాడు, ఏదో తెరలు ఏదో చేస్తూ ఉంటారు, తెరలు తెరలు కూడా మనతో మాట్లాడుతూ ఉంటారు కదా, ఎప్పుడైనా ఏది తప్పడు తప్పడు మాటలు మాట్లాడము అంటాం. అలాగే బలం కూడా మనం ఏది మాట్లాడినా అంటే, కానీ అది అసలు ఏదో ఏదో మనం మాట్లాడుతూ ఉంటాం, ఆ చేసి ఇదంతా కష్ట నేను తెలిసి ఇంత డ్రీమ్ లైఫ్ అని తెలుసు. ఎక్కడికి మనం మేల్కొనిపోవాలో అదే చూసుకున్నాడు, కానీ ఏంటి మనం మాట్లాడే మాటలు కనుక ప్రాముఖ్యత లేదు. అనాత్మకు సంబంధించిన ఏ విషయాలు మాట్లాడినా అదంతా డస్ట్ అని తెలుసు, అదంతా డ్రీమ్ లైఫ్ అని ఆయనకు తెలుసు. భక్తుల మనసు పటిష్టం అవుతుంది, నీ మైండ్ పటిష్టం చేస్తాడు, సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి, ట్రూత్ని ఫేస్ చేయడానికి నీ మనసును పటిష్టం చేస్తాడు, నీలో టిమిడిటీని తీసేస్తాడు, నీలో టిమిడిటీని తీసేస్తాడు, నేను అదే స్థితికి మోసుకుపోతాడు, రియాలిటీని ఎలా రియలైజ్ చేయాలో ఆ పరిస్థితులు నీకు అనుకూలం చేసి పెడతాడు, అదికి ముందు పెడతాడు. అంటే గురువు నీకు అంతర్దృష్టి కలిగజేస్తాడు, నీ మనసును లోపలకు తోడుకెళ్తాడు. ఆ గురువు యొక్క సమక్షంలో, గురువు యొక్క శాంతి తరంగాల్లో నీ మనసుకు జ్ఞానస్థితి కలుగుతుంది. మన చైతన్య స్థాయి పెంచుకోవాలి, మనకి జ్ఞానం యొక్క రోజులు పెరగాలి, మనం ధ్యానం చేయాలి, నువ్వు బాగుపడాలి అనేటువంటి తపన నీకు లోపల నుంచి కలిగజేస్తాడు వాడు గురువు. నువ్వు వచ్చినా లోపల నుంచి వస్తున్నా, కానీ బయట నుంచి వచ్చింది ఏమంటే సృష్టిలో నీకు ఏది కనిపిస్తున్నా అది మానవుడు లోపల నుంచి వచ్చింది, కానీ బయట నుంచి వచ్చింది కాదు. శాంతి ఎక్కడ ఉంది? నీ స్వరూపంలో ఉంది, కానీ నీ స్వరూపం నీకు తెలియట్లేదు కాబట్టి నువ్వు అశాంతితో ఉన్నావు. నీ స్వరూపాన్ని నీకు పట్టిస్తాడు వాడి గురువు. నీ మనస్సు నిర్మలం అవుతా అంటే, నీ మనస్సు నిశ్చలం అవుతా అంటే, నిరాడంబర జీవితానికి నువ్వు అలవాటు పడితే ఎలా వివేకవంతమైన జీవితం, శాంతమైన జీవితం, శాంతి చెప్తం నీ సొమ్ము అవుతుంది. నీ కారాధ్యం యొక్క వేగం ఎలాగున్నా నీ స్వరూపంలోనే శాంతి నీకు అందుకుంటాను ఉంటావు, జరుగుకుంటూనే ఉంటావు. నీ ప్రారంభం నీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, కృష్ణుడు గీతలో చెప్తాడు, అంతటా నీళ్ళున్నప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ నీ చేతికి నీరు గురికి ఎప్పుడు నూతులతోటి చెరువులతోటి నీకు పని ఏమంది. నీకు ఎక్కడ కావాలంటే నీ చేతికి నీరు అందేటప్పుడు నూతులతోటి చేతులతోటి నీకు పని ఏమంది. అదే నీ హృదయంలోని శాంతి నీకు సప్లై అవుతున్నప్పుడు, నీ హృదయంలో ఆనందం సారస్వరానికి అందుతున్నప్పుడు, బాహ్య పరిస్థితులు నీకు అనుకూలంగా ఉంటే ఏంటి, ప్రతికూలంగా ఉంటే ఏముంది, అనుకూలంగా ఉంటే ఏముంది, ప్రతికూలంగా ఉంటే ఏముంది. నీ లోపలటువంటి శాంతి నీ సహస్రాలను కంచున్నప్పుడు పరిస్థితి నీకు ఒక అనుకూలంగా ఉన్నది, ప్లస్ పాయింట్ కాదు, నీకు వ్యతిరేకంగా ఉన్నది, నీకు మైనస్ పాయింట్ కాదు. నువ్వు స్వతంత్రుడు అయిపోతావు, పెద్ద వాడు అయిపోతావు, నీ కారణమే నువ్వు నిలబడతావు. గురువు బయట ఉన్నాడు అనుకుంటున్నావు, నువ్వు ధ్యానం చేయగా చేయగా, నువ్వు ధ్యానం చేయగా చేయగా గురువు చెప్పిన మాటలు నీకు అర్థం చేసుకుని, నువ్వు అవగాహన చేసుకుని, గురువు చెప్పే మాటను జీవించడం నేర్చుకుంటే అప్పుడు తెలుస్తున్నాడు గురువు బయట లేడు, లోపలే ఉన్నాడు. నువ్వు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో, ఏ తపస్సు అయితే చేస్తున్నారో, దేనికోసం అయితే తప్పిస్తున్నారు, దేనికోసం అయితే జీవిస్తున్నారు, దేనికోసం అయితే మరణించడానికి మీరు సిద్ధంగా ఉన్నారో, అదేం కూడా పోదు. ఇలా నువ్వు చేయగా చేయగా నీ అండర్స్టాండింగ్ డీప్ అవ్వగా అవ్వడా గురువు ఎక్కడో బయట ఉన్నాడు అనుకున్నాం గురువు మన బయట ఉన్నా గురువు బయట ఉన్నాడు అని గురువు మన లోపలే ఉన్నాడు అన్న సంగతి నీకు అవగాహన అవుతుంది నీ బుద్ధికి అందుతుంది నీ అండర్స్టాండింగ్ దొరుకుతుంది నీకు వివేకం కలిగినప్పుడు నీ నిద్రపోతున్న నీ యువకానికి మేల్పొడిపు వచ్చినప్పుడు మీరు బయట ఉన్న గురువు బయట ఉన్న దేనికి మీ లోపల ఉన్నాడని మీకు స్ఫురిస్తుంది అనుభవానికి దొరుకుతుంది
నువ్వు దేహంతో తాగాల్సి పొందుతావు కాబట్టి ఆ దేహంతో తాగాల్సి కట్ చేయడం కోసం గురువు దేహం ధరించి రావాల్సి వచ్చింది కానీ లేకపోతే గురువు దేహంతో పని లేదు అది ఈ రోజు వేరు కావాలి ఆ సపరేట్ అయినాయి ఆ ఇండివిజువల్ అయిని తొలగించడానికి గురువు ఒక దేహాన్ని ధరించవలసి వచ్చింది
నువ్వు నీ మనస్సు నిర్మూలం అవ్వగావగా మీరు పెద్దవాళ్ళే అయిపోగా మీరు చైతన్య స్థాయి పెరగ్గా గురువు ఎక్కడో బయట ఉన్నాడు అనుకున్నాం గురువు ఎక్కడో ఉన్నాడు అనుకున్నాం ఆ గురువు మీకు లోపలే లోపల ఉన్న ఆత్మే లోపల ఉన్న చైతన్యమే ఈ చైతన్యానికి భిన్నంగా ఈ ఆత్మకు భిన్నంగా ఈ ప్రకాశానికి భిన్నంగా ఈ వెలుగుకు భిన్నంగా గురువు అనేవాడు లేడన్న సంగతి మీకు తెలుస్తుంది అది ఆ వెలుగే గురువు ఈ లోపల ఉన్న చైతన్యమే గురువు
మీ చేత ధ్యానం చేయించి మీతో మాట్లాడి మీ చేత ఉపాసన చేయించి అన్ని ఎందుకంటే మీ లోపల ఉన్నటువంటి చైతన్యమే మీరు అదే గురువు అనుభవానికి మీ బుద్ధికి అనటం కోసం గురువు శరీరం ధరించి వస్తాడు మీతో మాట్లాడతాడు మీతో నడుస్తాడు
బయట గురువుతో మీకు సెపరేషన్ ఉంటుంది కానీ లోపల గురువుతో మీకు సెపరేషన్ ఉండదు మించదు మీరే కాబట్టి తపాలశాస్త్రం గొప్ప సంస్కృత పండితుడేనా అది అరవింద భాష రాష్ట్రంలో 20 సంవత్సరాలు ఉన్నారాయన ఎప్పుడైనా భగవాన్ చూడటానికి వస్తూ ఉండేవాడు ఆయన భగవాన్ అడిగారు మీరు చూస్తున్నారు ఈ లోకాన్ని నేను చూస్తున్నాను మీకు మాకు భేదం ఏమిటని లోకాన్ని మీరు చూస్తున్నారు లోకాన్ని మేము చూస్తున్నాం మీకు మాకు తేడా ఏముందని బ్యూటిఫుల్ క్వశ్చన్ అండ్ చార్మింగ్ క్వశ్చన్ ఇట్ వెరీ నైస్ క్వశ్చన్ మీరు చూస్తున్నారు లోకాన్ని మేము చూస్తున్నాం లోకాన్ని మీకు మాకు తేడా ఏముందని కపారి అడిగాడు కపారి అడిగితే భగవాన్ ఏం చెప్పారంటే అజ్ఞానం చూస్తాడు జ్ఞానం చూస్తాడు లోకాన్ని అయితే అజ్ఞాని భేదాన్ని గ్రహిస్తాడు అజ్ఞాని భేదాన్ని చూస్తాడు భేదాన్ని చూసినప్పుడు మోహంలో పడతాడు మోహం వెనకాల సంసారం వస్తుంది దీన్ని బ్యూటిఫుల్ రిప్లై చూడండి ఆటోమేటిక్ రిప్లై బ్యూటిఫుల్ రిప్లై రెడీమేడ్ రిప్లై రెడీమేడ్ షర్ట్లో రెడీమేడ్ ప్యాంట్లు ఉంటాయి చూడండి ఇంకా మన మిషనోడు దగ్గరికి వెళ్ళక్కర్లేదు రెడీమేడ్ రిప్లై ఆటోమేటిక్ రిప్లై బ్యూటిఫుల్ రిప్లై లోకాన్ని జ్ఞానం చూస్తాడు అజ్ఞానం చూస్తాడు అజ్ఞాని భేదాన్ని చూస్తాడు భేదాన్ని చూసినప్పుడు మోహం కలుగుతుంది మోహం కలిగితే సంసారం వస్తుంది జ్ఞాని భేదాన్ని చూడు జ్ఞాని ఏం చూస్తాడు భేదాన్ని ఏమి చూడు భేదాన్ని ఏమి చూడు కాబట్టి మోహం కలగదు మోహం లేదు కాబట్టి అక్కడ సంసారం ఉండదు భేదం చూస్తే మనకు ముక్కు పట్టుకుంటుంది వచ్చి భేదం లేకపోతే మీరు నన్ను చూస్తే మోహం కలగచ్చు మీరు మిమ్మల్ని చూస్తే మోహం కలగచ్చు కానీ నన్ను నేను చూసుకున్నప్పుడు మోహం కలగదు భగవాన్ ఎవరైనా ఇంకా చూసేవారు మీరు ఎవరిని చూస్తున్నారని అడిగారు భగవాన్ నన్ను నేనే చూసుకుంటున్నాను
జ్ఞాని లోకాన్ని చూసినా తన తను చూసుకునేట్టే ఉంటుంది అదే మోహం కలగడానికి అవకాశం ఉంది ఎంత బ్యూటిఫుల్ ఆన్సర్
చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి వివేకం ఉన్న వాళ్ళందరూ సబ్జెక్ట్ మీరు చేయండి అజ్ఞాని లోకాన్ని చూస్తాడు నిజమే కానీ భేదాన్ని చూస్తాడు భేదాన్ని చూస్తే మోహం కలుగుతుంది మోహం వెనకాల సంసారం వస్తుంది సంసారం వెనకాల తాపత్రయం
జ్ఞాని కూడా లోకాన్ని చూస్తాడు జ్ఞాని లోకాన్ని చూసినా భేదాన్ని చూడు భేదాన్ని గ్రహించడు భేదాన్ని గ్రహించడు కాబట్టి మోహం రాదు మోహం రాదు కాబట్టి సంసారం రాదు సంసారం లేకపోతే తాపత్రంగా
నిర్మలంగా ఉంటాడు నిశ్చలంగా ఉంటాడు నిస్వార్థంగా ఉంటాడు ప్రేమమూర్తిలాగా ఉంటాడు గురువు భగవంతుడు అంతర్యామి అందరి హృదయాల్లో సమానంగా ఉన్నాడు ముద్దగలేడు ముద్దగలేడు ఉన్నాడు వారు ఉన్నారు ఎక్కడ ఉన్నారంటే హృదయంలో ఉన్నారు వారు ఏం చేస్తున్నారంటే పని చేస్తున్నారు ఎలా చేస్తున్నారంటే గొడవ లేకుండా శబ్దం లేకుండా నిశ్శబ్దంగా వారి పని అదే వారు చేసుకుని పోతున్నారు శబ్దంలో ఉన్న వాడికి నిశ్శబ్దంగా చేసే పని అర్థం కాదు స్థూల బుద్ధి ఉన్న వాడు సూక్ష్మ బుద్ధి ఉన్న వాడిని గ్రహించలేడు అది యేసుక్రీస్తు అంటాడు కళ్ళకు కనిపించే మనిషిని మీరు ప్రేమించలేనప్పుడు కళ్ళకు కనిపించిన దేవుని ఎక్కడ ప్రేమిస్తారు మీరని వారు దేవుడు గారు ఉన్నారటండి వారు పని చేస్తున్నారు ఎలా పనిచేస్తున్నారు నిశ్శబ్దంగా పని చేసుకుని పోతున్నారు వారిని మనం ఉపాసన చేస్తుంటే వారు నిశ్శబ్దంగా చేసుకుని పోతున్నారు మన గుర్తింపు అక్కర్లేదు వారిని మనం ప్రేమిస్తుంటే వారిని మనం గుర్తిస్తుంటే వారి పట్ల మన భక్తి కలిగి ఉంటే వారి పట్ల మనం ప్రేమ కలిగి ఉంటే వారు వారు వాణి మనం వింటూ ఉంటే, వారికి చెప్పినట్టు మనం చేస్తూ ఉంటే, అలాగే చేయిగా చేయిగా కొన్ని జన్మలకు మన మీద వారికి జాలి కలుగుతున్నట్టు. ఎంత బ్యూటిఫుల్ టీచింగ్ చూడండి. మనకి ఎవరైనా సహాయం చేశారు అనుకోండి, తిరిగి వారికి మనం సహాయం చేయలేకపోవచ్చాం, కనీసం గుర్తింపునే ఉండాలి. ఆ గ్రాటిట్యూడ్ అనేది మీకు ఉంటే, ఆ గ్రాటిట్యూడ్ కనుక మీకు ఉంటే, ఇక్కడ చెప్పింది ఆ గ్రాటిట్ తన భక్తులు పట్ల, అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, నువ్వు ఆ హృదయంలో ఉన్న గుర్తింపు పట్ల కనీసం నీకు భక్తి లేకపోయినా గుర్తింపు ఉంటే, గుర్తింపు ఉంటే తన ఆ వాళ్ళ పట్ల భక్తితో, వాళ్ళ పట్ల జాలితో, వాళ్ళ పట్ల జాలి కలిగి, ఎవరైతే గుర్తిస్తున్నారో ఆ గుర్తించే వాళ్ళ పట్ల జాలి కలిగి మీ గ్రేట్స్ ఉంటాయి. మరి హై స్కూల్ అంటే ఒకటే క్లాస్ ఉంటుంది, రెండో తరగతి ఉంటుంది, మూడో తరగతి ఉంటుంది, అన్ని తరగతులు ఉంటాయి కదా. ఇలా ఈ భక్తుల్లో కూడా, ఈ గుర్తించిన వాళ్ళు కూడా తరగతులు ఉంటారట. ఒకళ్ళ చైతన్య స్థాయి ఎక్కువ ఉంటుంది, ఒకళ్ళ చైతన్య స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళ తెలివితేటలు కొంచెం తక్కువ ఉంటాయి. వీళ్ళందరినీ తరింపు చేయటం కోసం ఎవరి స్థాయికి అనుకూలంగా వాళ్ళ స్థాయిలోకి దిగిపోయి వీళ్ళందరినీ తరింపు చేయాలి. అంటే ఎవరి స్థాయి గుర్తి, అసలు మీకు గుర్తింపు అంటూ మీకు ఉంటే, వాళ్ళ పరిపక్వతను బట్టి, వాళ్ళ అర్హతను బట్టి, వాళ్ళ మెచ్యూరిటీని బట్టి, వాళ్ళ ఇంటలెక్చువల్ లిబిలిటీని బట్టి, అందుచేత మనం దేహం అనుకుంటున్నాం కదా. అని దేవుడికి కూడా మనం ఏమనుకుంటామంటే, దేవుడికి కూడా ఒక దేహం అనుకుంటాం. దేవుడికి దేహం లేదు, దేవుడికి రూపం లేదు, దేవుడికి నామం లేదు, నేను లేదానికి. అయినప్పటికీ మన దేహదారులం కాబట్టి, ఓ దేవునితోటి మనం దాదాత్యం పొందుతున్నాం కాబట్టి దాన్ని నిమిత్తం ఆయన కూడా మన మధ్య దేహం ధరించుకొని వచ్చింది. అంటే ఎందుకంటే ఏదో రకంగా ఒక మాట ద్వారా, చూపు ద్వారా, చేత ద్వారా ఓ దేహం ధరించి వచ్చి మనతో అనుబంధం పెట్టుకోవడం కోసం జాలిపడి వస్తాడట వాడు. ఇక్కడ ఇక్కడే మనం మాయలో పడకూడదు. ఇక్కడ ఎలా కనిపిస్తున్నాడు వాడు, ఇదే ఇక్కడైతే ప్రమాదంతా ఇక్కడ ఉంది. ఎలా కనిపిస్తున్నాడు వారికి, గురువు కింద కనిపిస్తున్నాడు, కానీ వచ్చిన వాడు గురువు కాదు. ఎవడు అంతర్యాన్ని, అది ఎలా వచ్చాడు, జారిపడి వచ్చాడు. ప్రమాదం అంతా ఇక్కడ ఉంది. మెడిటేషన్ గురించి చెప్పారు కదా ఇక్కడ భగవాన్ అంటే ముందు, ఏమని చెప్పారు లక్ష్మి, నీ మెడిటేటివ్ మూడ్ పెరుగుతుంటే నీకు ఫైట్నెస్ వస్తుంది, నీ హృదయంలో లవ్ పెరుగుతుంది. ఆ మెడిటేషన్ చేయగా చేయగా అది డే పడ అవగావగా లోపల ఉన్న గురువు ఎక్కడో మనం బయట ఉన్నాడు అనుకున్నాం, ఈ లోపల ఉన్న వస్తువు గురువు అని కాదు. ఎప్పుడు నీ మెడిటేషన్ డీపర్ డీపర్ అండ్ డీపర్ అవుతా అంటే, వై పీపుల్ లైక్ మెడిటేషన్ వెరీ వెల్, యూ లైక్ పూజ అండ్ యూ లైక్ థాట్ అండ్ వై పీపుల్ లైక్ మెడిటేషన్. మెడిటేషన్ వల్ల, ధ్యానం వల్ల నీ వివేకం కూడా అభివృద్ధి అవుతుంది, నీ డిస్క్రిమినేషన్ కూడా కొంచెం అభివృద్ధి అవుతూ ఉంటుంది. నీ ధ్యాన బలం పెరుగుతా అంటే భావనా బలం కూడా నీకు పెరుగుతుంది. అంటే నీ ధ్యానం యొక్క లోతులు పెరగ్గా ఎక్కడో బయట ఉన్నాడన్న గురువుని హృదయంలో ఉన్నాడన్న సంగతి నీకు అనుకోవడానికి వస్తుంది. నీకు స్పీచ్ అంటే ఎక్కువ ఇష్టం, సైలెన్స్ అంటే నీకు ఇష్టం ఉండదు. యూ సిటింగ్ యర్ టుగెదర్ ఇన్ సైలెన్స్ ఓన్లీ ఇట్ ఈస్ సింగింగ్ ఆఫ్ బర్డ్స్ బట్ విగ్డమ్ ఆఫ్ స్టిల్నెస్ టేక్స్ అస్ డీపర్ డీపర్ దెన్ ఎవర్ కెన్ వర్డ్స్. నీ మాటలు నిన్ను మోసుకెళ్ళలేని దూరాలు నీ ధ్యానాలు నిన్ను మోసుకుపోతాయి. ఆ విషయం మాకు తెలియదే అని కాదు, ఆ విషయం మాకు తెలుసు, తెలుసు కాబట్టి దానికి అంత ప్రాముఖ్యత ఇస్తున్నాం. హౌ క్వైట్లీ ది టైం హ్యాస్ పాస్డ్ బై అస్ సిన్స్ వి ఫస్ట్ మెట్ ఆన్ ఫ్రైడేస్ ఈవినింగ్. అవర్ హార్ట్స్ ఆర్ ఫుల్ నౌ విత్ వండర్ అట్ ది లవ్ అండ్ అట్ ది కేరింగ్ that we have received. The mind is like the noise of the traffic, or the bleating of goats in the field. Bhagavan whispered. Bhagavan cheptunnadu, godavaga cheptunnadu, godavagadu kaadu, chevullo oochutunnadu Bhagavantudu. Chevullo ila oochutunnadu. Chevatam vilakshanam. Bhagavanu oochutunnadu atlu. Endulandi చెవిలో ఇలా ఊదుతున్నాడు, చెప్పటం లేదట్టిన భగవాన్ వాళ్ళకే ఊదుతున్నాడు అట్లా. ఎందులో ఊదుతున్నాడండి చెవిలో? ఒకసారి చూడండి, మన పొగులు ఇలా ఊతాం చూడండి, ఆ నిప్పు కొంచెం ప్రజలు నేను చెప్పిన ఆ నిప్పు ఇలా ఊతాం, ఆ గొట్టాలతో ఊతాం, అది చెవిలో ఊదుతున్నాడు అట్లా. ఎవరండి భగవాన్ ఊదుతున్నాడు? భగవాన్ విష్ణు ఎవరో ఊచినట్టుంది దట్ విషుడు సరే అంటున్నాడు. బట్ వీ షుడ్ డూ సరెండర్ బట్ యు ఆర్ టూ స్టబర్న్ టు యీల్డ్ ఆయన సరెండర్ అవ్వమని ఊపుతున్నాడు అట్లా చెవుల్లో వీళ్ళు సరెండర్ అవుదామంటే ఈ లోపల ఏంటంటే ఈగో అవనవటం లేదట్టు ఎందుకు అవనవటం లేదట్టండి అంత బలంగా ఉండటండి అంటే వీళ్ళు లొంగ తీసుకుందామంటే లొంగ లేనంత బలం బలిచిపోయి ఉండటం లోపల అహంభావం దాని సరెండర్ అవ్వని వీళ్ళు అడుగుతాంటే నేను అవనంత అన్నట్టు లోపల అజ్ఞానం సరెండర్ అవ్వమని భగవాన్ చెబుతున్నారు కదా నువ్వు సరెండర్ అవ్వని వీళ్ళు అడుగుతున్నారట లోపల వాళ్ళ అజ్ఞానాన్ని వాళ్ళు అడుగుతున్నారట నేను ఎక్కడ అవుతానో అవనంత అన్నట్టు అది స్టబ్బర్ అని అది భరిచిపోయి ఉండటం లోపల భగవాన్ విస్పడు దట్ యూ షుడ్ సరెండర్ బట్ యు ఆర్ టూ స్టబ్బర్ అండ్ టూ ఈల్డ్ అంటే ఈ భగవానికి అంటే లోపల హృదయానికి ఈల్డ్ అవ్వటానికి ఒప్పుకోటలేదు ఈశ్వరుడికి ఈల్డ్ అవ్వటానికి ఈ ఈగో ఒప్పుకోవటం లేదు వి ఫీల్ భగవాన్ గ్రేస్ వాషింగ్ ఓవర్ నీళ్ళు ఎలాగైతే మనల్ని కడుగుతాయో భగవాన్ గ్రేస్ కూడా వాళ్ళకి కడుగుతుందని స్పృహ మాకు ఉంది అంత ముద్దులుందండి నీళ్ళు ఏ విధంగా అయితే మనల్ని మన శరీరాన్ని కడుగుతాయో మన చర్మాన్ని ఏ విధంగా అయితే వాటర్ కడుగుతుందో అదేవిధంగా భగవాన్ అనుగ్రహం మనల్ని కడుగుతుందన్న సంగతి మాకు తెలుస్తుంది ఆయన కడగడం కాదు కడిగేటప్పుడు మాకు తెలుస్తుంది కూడా భగవాన్ గ్రేస్ వాషింగ్ ఓవర్ ఈ చాకరవాళ్ళు బట్టలు ఉతుకుతారు చూడండి అలా మమ్మల్ని ఉతుకుతున్నట్టు మాకు తెలుస్తుంది ఆయన ఉతుకుతున్నాడు ఉతుకుతున్నట్టు కూడా మాకు తెలుస్తుంది We feel Bhagavan's grace washing over us and filling the room with his peace and bliss. And filling the room with his peace and bliss. He tells us. Who tells us? Bhagavan tells us. Let go of all wanting. Let go of all wanting. And your heart should find perfect release, perfect peace and perfect freedom. ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్ అంటే నీకు అస్తమా అని ఏ గొడవలు అయితే జ్ఞాపకం వచ్చి చిరాకు పెడుతున్నాడు అందులోంచి ఫ్రీడమ్ వస్తుందండి ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్ ఫ్రీడమ్ ఫ్రమ్ నేమ్ అండ్ ఫారం ఏ నేమ్ అండ్ ఫారం మిమ్మల్ని చిరాకు పెడుతున్నాయో ఆ నేమ్ అండ్ ఫారం అని మీరు మర్చిపోతారు ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్ పర్ఫెక్ట్ రీజ్ పర్ఫెక్ట్ ఫ్రీడమ్ పర్ఫెక్ట్ పీస్ అండ్ పర్ఫెక్ట్ హార్మనీ డీరెస్ట్ అండ్ డీరెస్ట్ శ్రీనాన్నగారు లాస్ట్ పోయాం దిస్ ఇస్ లాస్ట్ పోయాం డీరెస్ట్ అండ్ డీరెస్ట్ శ్రీనాన్నగారు ప్లీజ్ గివ్ అస్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ గివ్ అస్ యువర్ గ్రేస్ ప్లీజ్ గివ్ అస్ యువర్ బ్లెస్సింగ్స్ ప్లీజ్ గివ్ అస్ యువర్ గ్రేస్ దట్ అవర్ హార్ట్స్ మే బి ఫిల్డ్ విత్ యువర్ స్వీట్నెస్ దట్ అవర్ హార్ట్స్ మే బి ఫిల్డ్ దట్ అవర్ హార్ట్స్ మే బి ఫిల్డ్ విత్ యువర్ నాట్ బెటర్నెస్ బట్ ఇట్ స్వీట్నెస్ Our hearts may be filled with your sweetness as mirrors of Sri Bhagavan's grace. And if Bhagavan's grace is pratibandhistam, I am not. The sweetness of Bhagavan's grace is pratibandhistam. Like, please give us your blessings and grace that our hearts may be filled with your sweetness. Our sweetness alone that can be as mirrors of Sri Bhagavan's grace. భగవాన్స్ యొక్క గ్రేస్ యొక్క ప్రతిబింబమే మీ స్వీట్నెస్ అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మెడిటేషన్ యొక్క విలువ మనకు తెలుసు అది తెలియకుండా లేము అందుకు చేస్తున్నాం తెలుసు కాబట్టి చేస్తున్నాం భగవాన్ ఎనర్జీ మీకు రిలీజ్ చేస్తుంటాడు హార్ట్లోంచి అది మీరు అప్పుడు వెరితల లేకుండా చూసుకోవాలి ఏడ్చుకోవాలి ఆ లైట్ వస్తూ ఉంటుంది మీకు ఆ విజిటం వస్తూ ఉంటుంది వచ్చినప్పుడు మీరు అది ఏడ్చుకోవాలి ఏడ్చుకోలేకపోతే మటుకు వెరితలలు వస్తాయి శబ్దబ్రహ్మం అంటారు ఏమంటారు దీన్ని శబ్దబ్రహ్మం ఇప్పుడు మనం రమణ మహర్షి గారు మాట్లాడుతున్నారు అనుకోండి, మనం ఏమంటాం? మహర్షి గారు మాట్లాడుతున్నారు అంటాం. మాట్లాడేది మహర్షి గారు కాదు, బ్రహ్మం మాట్లాడుతుంది. ఆ బ్రహ్మం మాట్లాడేది శబ్దం, శబ్ద బ్రహ్మం. Thank you all.